శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోనిత్యమచ్యుత పదాంబుజైర్ వ్యామోహతత్పరాణి నాయనేనే అస్మద్గురోర్భగవతోస్య ఏక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరస ప్రసార విలసన్ మందస్మితాస్యం కృపాపారేణం నిజభక్తమానసనవాంభోజాతభానుదయం. కాలజ్ఞాన విదగ్రహిం శివతరం పాణీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళి ప్రసారాహ్వయం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్మహరణ నిర్వాణ సంధాయక నీకుమృక్కద తృంపవే భవనతల్ నిత్యానుకంపానిధి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతిరహస్యం వైన హరిజన్మ కథనంబు మనుజుడెవడే నిమ్మాపురేపు చారభక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపోవు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురుదేవులు మనకు అనుగ్రహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి పంచాంగ దీక్ష మహోత్సవాల్లో భాగంగా సత్సంగ సమావేశ కార్యక్రమంలో కృష్ణతత్వాన్ని గురించి కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొద్దిగానే ఎందుకంటున్నామంటే, మనం భాగవతం అంతా కూడా మొత్తం కృష్ణమయం. దానిలో కూడా మనకి బాలకృష్ణుడు అనగానే స్వామి చెప్పగా కొన్ని లీలలు గోకులంలో ఎలా ఆయన సంచారం చేశాడు, వాటి వెనకాతలుండేటువంటి అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని సాక్షాత్తు శుభయోగించడంతటి మహానుభావుడు కూడా కృష్ణుడి యొక్క లీలల్ని కాస్త పరీక్షణ్ మహారాజు ఒక్కొక్క సమయంలో ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ధ్యాన సమాధిలోకి వెడితే తప్ప దాని యొక్క రహస్యం ఆయనకు అవగతం కాలేదు. అంటే శుకుడంతటి వాడికి అంతరహస్యం కృష్ణావతారంలో ఉండేటువంటి లీలలు. మరి మనలాంటి వాళ్ళకు సాక్షాత్తు శుకుడంటే శ్రీ పరాశర పౌత్రం శ్రీ వ్యాసపుత్రమ కల్మషం నిత్య వైరాగ్య సంపన్నం జీవన్ముక్తం శుకం భజే. శుకయుగీంద్రుడి గురించి మనం తెలుసుకునేటువంటి శ్లోకంలో శ్రీ పరాశర పౌత్రం, సాక్షాత్తు పరాశరుడికి ఆయన మనవడు. వ్యాసపుత్రమ కల్మషం, వ్యాస భగవానుడికి ఆయన పుత్రుడిగా వచ్చాడు. నిత్య వైరాగ్య సంపన్నం అంటే నిరంతరం వైరాగ్యమే రూపం దాయిస్తే ఎలా ఉంటుందో శుకయోగీంద్రుని చూస్తే మనకు తెలిసిపోతుంది అని చెప్పారు. అటువంటి జీవన్ముక్త స్థితిలో నిత్యము ఉండే మహానుభావుడు ఎవరున్నారో ఆ శుకయోగీంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థం. అంటే ఆయన తాతగారు, ఆయన తండ్రి గారు, ఆయన ఆధ్యాత్మిక వారసత్వం అనేటువంటిది ఎంత గొప్పగా ఉందో మనకు ఒక శ్లోకంలో చెప్పేశారు. లోకంలో మనందరం కూడా బయట ఉండేటువంటి బాహ్యమైనటువంటి ఆస్తులకి వారసుని మనం ఎంచుకుంటాం. చాలా కష్టం. భౌతికమైనటువంటి సంపదలకు వారసులు మనం మన గర్భాన పుట్టేసారి అయిపోతాం, కానీ ఆధ్యాత్మిక సంపదకు వారసులు కావాలి అంటే కేవలం గర్భాన పుట్టనింత మాత్రాన సరిపోదు. అది కేవలం ఎవరైతే దాని యందు అనురక్తితో ఉంటారో, ఎవరైతే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వారి జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి విజృంభించేటువంటి ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకొని ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే లభించేటువంటి మార్గం కైవల్యం, వైరాగ్యం. అటువంటి వైరాగ్య సంపన్నుడు ఎవరు అంటే శుభయోగీంద్రుల వారు. ఎందుకంటే వ్యాసుడి యొక్క ఆధ్యాత్మిక సంపత్తి మాత్రమే కాదు, ఏ వైరాగ్యాన్ని ఆశ్రయించుకొని మానవుడు జీవన్ముక్తిని పొందుతున్నాడో ఆ జీవన్ముక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి పురాణాల రూపంలో అందించాడు ఆయన. అందుకే మనకి పురాణాలు అర్థం కాకపోతే మనకి మామూలుగా పురాణాలు చదవడం అనేటువంటిది ఒక ఏది వ్యాపకం. మన వాళ్ళందరూ కూడా పూర్వం పురాణ కాలక్షేపం అని ఎవరో ఒక గ్రంథం పట్టుకు చదువుతూ ఉంటే వారి దగ్గర కూర్చొని వింటూ ఉంటాం. ముందేం అర్థమవుతుందంటే దానిపైన కథలు మాత్రమే తెలుసుకుంటూ వెళతాం. కొంతమనకు రుచికలగ్గానే దానిలో విచారణ ప్రారంభం చేస్తాం. మరలా మనం కాస్త కాస్త లోతుకు వెళ్ళడం ప్రారంభం చేస్తే క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే వినంగ క్రొత్తలవుచుండు ముక్తికి సాకల్యం ఏర్పడ భూసురోత్తమ ఎరుగంజప్పవే రుక్మిణీ కళ్యాణంబు అని భాగవతంలో అడుగుతాడు. ఇవి వింటూ వింటూ ఉంటే కొత్తగా ఉంటుందట భగవంతుడి యొక్క కథలు కూడా. భవములకు మందు చిత్తశ్రవణానందము ముముక్షుజన పదము హరిపదము పశుపుడు దక్కన్ చెవులకు తనివయ్య ఎనడి చనటి యుకలడే. భాగవతం దశమస్కందంలో కృష్ణ చరిత్రకి ముందుర సాక్షాత్తు పరీక్షిత్ మహారాజు వారు అడిగినటువంటి మాట అది. భవములకు మందు చిత్తశ్రవణానందం. లోకంలో మనందరికీ కూడా జబ్బులతో కూడుకున్నటువంటి వారు ఔషధం దగ్గరికి వెడతారు, కానీ మనకు జబ్బుందా లేదా అని అడిగితే భవములకు మందు అని చెప్పారు. అసలు పుట్టడమే ఒక రోగం, జన్మించాము అంటే అది ఒక రోగమే. దానికి మందేమిటి అంటే బయట ఉండేటువంటి మందులు ఈ రోగానికి పనికిరావు. లోకంలో మీరు ఎక్కడైనా బోర్డులు చూస్తే వ్యాధి నివారణ చేయబడును అని ఉంటుందే కానీ జన్మ నివారణ చేయబడును అని అక్కడ ఉండదు. వ్యాధి నివారణ చేయబడును ఉంటుంది అక్కడ, కానీ జన్మ నివారణ చేయబడును, మృత్యువయం తొలగించబడును ఎక్కడా ఉండదు. కానీ భాగవతానికి ఒక పేరు పెట్టారు, భవములకు మందువు అని పేరు పెట్టారు. భవములకు మందు అంటే పుట్టడం అనేటువంటి వ్యాధికి మందటండి. ఇది భాగవత శ్రవణం. ఈ భాగవత శ్రవణాన్ని వింటూ ఉంటే మనకి అంతర్ముఖమైనటువంటి వాడు ఎటువంటి తపస్సమాధి స్థితిలో ఆనందాన్ని పొందుతాడో కేవలం శ్రవణము ద్వారా అటువంటి ఆనందాన్ని పొందొచ్చు. అందుకే వేదము యొక్క పూర్ణమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే భాగవతం. నిగమకల్ప తరోర్గలిత ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహుర్హో రసికాభుకాహరాని వ్యాసుడు మొట్టమొదటిలోనే ఏది భాగవతం యొక్క మూలం గురించి చెప్పాడు ఆయన. ఈ భాగవతంలో విశేషం ఏమిటి అంటే భగవంతుడి యొక్క చరిత్ర కృష్ణుడు, ఆ కృష్ణ చరిత్ర అంతా కూడా భాగవతంలో దశమస్కందం. మనకు భాగవతం అనేకమైనటువంటి అవతారాలు వస్తాయి, వాటిలో అంశీ అవతారాలు పూర్ణావతారాలు అని రెండు విభాగాలు చేశారు. అంశీ అవతారాలు అంటే ఎలా వస్తాయంటే అప్పటికప్పుడు ఒక ప్రయోజనం కోసం అవతరించి ఆ ప్రయోజనం పూర్తి కాగానే అవి అంతర్ధానమైపోతాయి. కానీ పూర్ణావతారం అంటే మన కనబడతారు స్వామివారు చక్కగా ఓ తల్లిదండ్రులకు పుట్టినట్టుగా, ప్రయాణం చేసినట్టుగా, బాల్యలీలలు జరిపినట్టుగా, అక్కడ ఎటువంటి లీలలతో తన అవతారాన్ని చూపించారో, అవతార ప్రయోజనం కోసం దుష్ట శిక్షణ అనేటువంటి దాన్ని ఎలా చేశారో, ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. కానీ స్వామి ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తాడు, విశేషించి కృష్ణావతారంలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్య. కృష్ణావతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇది సాక్షాత్ వ్యాసుడు చెప్పినటువంటి మాట. అంటే కృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని మనం వింటూ ఉంటే సాధనలో మనకు ఎదురయ్యేటువంటి అవాంతరాలను ఎలా దాటాలో ఆయన లీలల ద్వారా చేచూపించాడు. మనకు భగవద్గీత అంతా వింటే ఎలా ఉంటుందంటే, భగవద్గీత మనం చిట్ట చివరి చదువుకుంటాం, ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. అంటే ఏమున్నది అక్కడ భగవద్గీతలో అంటే అది ఉపనిషత్తుల యొక్క సారం. ఇంకా ఏమున్నది అంటే బ్రహ్మ విద్యాయాం, అంటే నిగూఢమైనటువంటి రహస్యమంతా కూడా మనకి స్వామి తన వాక్కుతో చెప్పేశాడు, దాన్ని మనకి భాగవతంలో చేర్చూపించాడు. ఏవైతే మనకు భాగవతంలో చెప్పారో అవన్నీ కూడా భాగవతంలో స్వామి చేసి చూపించారు. భగవద్గీతలో చెప్పింది భాగవతంలో చేసి చూపించారు. అందుకని భవములకు మందు, ఎవడైతే మృత్యు అనేటువంటి దానితో భయాన్ని పొంది ఉన్నాడో, లోకంలో ఎవరికి ఏ భయం ఉన్నా లేకపోయినా మృత్యు అంటే ప్రతి వాడికి భయమే. అందుకే భాగవతం చివరిలో చెప్తారు, ఏను మృతుండు నవ్వునని భయంబు మనంబు లోపల మానుము మానవనాథ సంభవము గల ప్రాణికోట్లకు చావునిక్కమౌ కాన హరింతలంపునిక కలగదు నీకు జన్మము ధాత్రిపై పొందదు మాధవ లోపని వాస సౌఖ్యముల పడై. నేను మృతుండు నవ్వునని భయంబు మనంబు లోపల మానుము మానవనాథ ఓ పరిచయం మహారాజా చచ్చిపోతానని భయాన్ని విడిచిపెట్టవయ్యా అని చెప్పి, అంటే మానవుడికి అత్యంత భయాన్ని కలిగించేటువంటి వస్తువు ఏమిటంటే మృత్యువు. ఎవరికైనా సరే చచ్చిపోతాను అంటే పెద్ద భయం. కానీ ఆ మృత్యువుని కూడా అంగీకరించింది ఎవరు అంటే పరిచయం మహారాజు. ఆయనకి ఒక మాట చెప్తాడు ఆయన, నేను చేసినటువంటి పాపమే ఈ రూపంలో వచ్చింది అంటాడు ఆయన. అసలు ముందర మనలోకి మనం ప్రయాణం చేయడానికి మొట్టమొదటి అభిమానం ఏమిటంటే దోషం చేసి కూడా దాన్ని అంగీకరించకపోవడం, తప్పు చేసి కూడా మనం అంగీకరించకపోవడం అనేది ఏదైతే ఉన్నదో అదే మనలోకి మన ప్రయాణానికి మొట్టమొదటి అర్థం. అలా అర్థం కలగడానికి కారణం ఏంటంటే దేహాభిమానం. నా అంతటి వాడు తప్పు చేశానంటే అంగీకరించలేదు, నా అంతటి వాడిలో తప్పు ఉందంటే అంగీకరించలేదు. ఆ తప్పుని అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే దేహాభిమానం. అందుకనే దేహము నిత్యము కాదని మోహము తెగగోసి సిద్ధముని వర్తనుడి గేహము విలువడునరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపద అనగా భాగవతంలో చెప్పారు. ఏది తొలగిస్తే ముక్తి తరతరా మరకమవుతుంది అంటే దేహము నిత్యము కాదని. నిత్యం ఏమిటి అనిత్యం ఏమిటో తెలుసుకో. అసలు కృష్ణ అనేటువంటి పదంలోనే కృషి అంటే నిరతిశయమైనటువంటి ఆనందం. లోకంలో మనకు అందేవన్నీ కూడా ఇంద్రియాలకు అందేటువంటి ఆనందాలు. ఇంద్రియ ఆనందాలన్నీ కూడా జడానందాలే. ఎందుకంటే జగత్తులో ఉండేటువంటి ఆనందం పట్టుకుంటుంది ఇది. ఇంద్రియాలతో ఈ ఒక లక్షణం ఉంది, ఏదైతే మనకు కనిపిస్తుందో, ఏదైతే మనకు వినిపిస్తుందో, ఏది మనకు చేతికి అందుతుందో, ఏది నాలుగు రుచిగా మనకు అనిపిస్తుందో, ఇలా శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి పంచతన్మాత్రల చేత అందేటువంటి వాటిని పట్టుకోవడానికి బయటికి పరిగెడుతూ ఉంటుంది. ఏది ఇంద్రియాలన్నీ కూడా బయటికే పరిగెడుతూ ఉంటాయి. ముందు బయటికి వెళ్లేటువంటి ఇంద్రియాల యొక్క పరుగుని మన లోపల అంతర్ముఖం చేయాలంటే మొట్టమొదట తొలగాల్సింది ఏమిటంటే దేహాభిమానం. దేహాభిమానం తొలగకపోతే నీకు జ్ఞానము కలగడము వైరాగ్యము కలగడం అనేటువంటిది అది పై మాటకు మనం చెప్పుకోవడమే తప్ప అభిమానము తొలగనదే అచ్యుత దర్శనం దొరకదు అనేవారు మన రామకృష్ణ స్వామి వారు. నీకు ముందు అభిమానం తొలగాలి. అభిమానంలో అత్యంత గట్టిది ఏమిటంటే దేహాభిమానం. ఈ దేహం దేనికని మనకు దీని మీద ఇంత అభిమానము అంటే దీనితో మనకి చక్కగా ఇంద్రియాలకు పట్టేటువంటి ఆనందాలు అందుతున్నాయి. కానీ దీని ద్వారా అందుకునే ప్రతి ఆనందము కూడా జడానందమే. ఎందుకంటే జగత్తుకి మూడు లక్షణాలు చెప్పారు భాగవతంలో, ఒకటి అసత్తు, రెండవది జడము, మూడవది దుఃఖము. అసత్తు జడము దుఃఖం ఈ మూడు ఆనందాలు జగత్తుకున్నాయి. మరి జగన్నాథుడికి ఏమున్నాయి? సత్తు చిత్తు ఆనందం. ఈ మూడు జగన్నాథుడికి ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే జగత్తులో ఉన్న ఆనందాలు పట్టుకోవడానికి తేలిగ్గా మనకు దొరుకుతున్న ఇంద్రియాలకు కనుక ఆ వైపు పరిగెడుతున్నాం తప్ప ఏవైతే మనకు ఇంద్రియాలు అంతర్ముఖమైతే దొరుకుతాయో దానికి ఆ ఆనందానికి కృష్ణ అని పేరు. అంటే కృష్ణ అనేటువంటి పదానికి నిరతిశయమైనటువంటి ఆనందం. ఆ ఆనందం మనకు ఎలా దొరుకుతుంది? అందరు మునులు యోగీశ్వరులు అందరూ సేవించినటువంటి అవతారం. పైగా గోపికా భామలు మనకి రాసక్రీడల్లో వెడుతూ వెడుతూ వాళ్ళు అనుకుంటారు, ఈ పాదాన్ని చూడడానికి ఎంత పుణ్యం చేసుకున్నామో, ఈ పాదాన్ని నిరంతరం దర్శించడానికి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులని బ్రహ్మమానస పుత్రులు నిరంతరం వెతికేది ఈ పాదాలని అని చెప్తారు వారు. అంటే భగవంతుడి పాదాలు తేలిగ్గా లభ్యమైతే మనకి అందులో ఉండేటువంటి అదృష్టాన్ని మనం గుర్తించక తేలికగా లభ్యమవుతున్నటువంటి వీటి పట్ల కూడా తూష్ణీభావాన్ని మనం ప్రకటిస్తున్నాం. ఎంత అజ్ఞానం ఎంత వివేకంలో కూరుకుపోయామో ఒకసారి తెలుసుకోండి అని చెప్తారు గోపికలు. ఈ పాదాలు మనకు తేలిగ్గా అందుతున్నాయి. ఎంత పుణ్యం చేసుకున్నామో, ఏ వ్రతం చేశామో, ఏ పుణ్యం చేశామో భాగవతంలో చెప్తారు. ఏ సత్యాన్ని పలికామో, ఏ యాగం చేశామో, ఏ వ్రతాన్ని మనం ఆచరించి ఉన్నామో, ఇన్ని ఆపదలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నా మనం ఇక్కడ కృష్ణుణ్ణి చూడగలిగాం కదా. అంటే మన పుణ్యం రాశీభూతమైతే తప్ప కృష్ణుడు యందు భక్తి కుదరడం కానీ కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కానీ దాని లోతుకు వెళ్ళి విచారణ చేయాలనేటువంటి అనుభూతి కానీ పొందలేకపోతున్నామంటే ఒక్కటే ఒక కారణం, మనకి పుణ్యం కనుక కలగకపోతే కృష్ణతత్వం పట్ల అనురక్తి కలగదు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం గీతం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్థస్య నామ అని గాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. రామకృష్ణ స్వామి వారు ఎప్పుడు ఈ శ్లోకాన్ని చక్కగా చెప్పేవారే, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. మీరు ప్రపంచంలోకి వెళితే పుస్తకాలు కొదవండదు, ప్రపంచంలోకి వెళ్ళిపోతే మనకి ఇవి చదవండి అవి చదవండి అని రకరకాలైనటువంటి పుస్తకాలు, ఇది చదివితే పుణ్యం వస్తుందో, ఇది చదివితే ధనం వస్తుందో, ఇది చదివితే ఇంకోటి వస్తుందో, ఏవేవో మనలో ఉండేటువంటి కావ్యాలకు అనుగుణంగా చాలా రకరకాలైనటువంటి సాహిత్యాలు బయట కనబడుతూ ఉంటాయి. కానీ మనల్ని మనకి ఉద్ధరించి మన లోపలికి మనం ప్రయాణం చేయించేటువంటి సాక్షాత్తు కృష్ణుడి యొక్క ముఖస్థుగా వచ్చింది. కాబట్టి భగవద్గీత ఎవరి ముఖస్థుగా వచ్చింది? శ్రీ భగవాను వాచ. సాక్షాత్తు ఆయన ముఖస్థుగా వచ్చింది. ఆయన ఎలా వచ్చాడు అంటే, వీరందరూ భూభారణార్థమై భూదేవి ఒక గోరూపాన్ని ధరించి బ్రహ్మ దగ్గరకు ఈశ్వరుడి దగ్గరకు వెడితే వాళ్ళందరూ కలిసి వైకుంఠానికి చేరుకుంటే బ్రహ్మ పురుష సూక్తాన్ని చదివి అక్కడ ధ్యానమగ్నుడై ఉంటే ఆయనకు ధ్యాన సమాధిలో ఒక శబ్దం వినపడింది, మీరందరూ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందబోతున్నారు, భగవంతుడు అవతరించబోతున్నాడు, నారాయణుడు దేవకీ వసుదేవుల గర్భాన్ని ఉదయించబోతున్నాడు, మీ అందరికీ గొప్ప అవకాశం దొరుకుతోంది, మీ మీ శరీరాలతో మీరందరూ ఒక దివ్యమైనటువంటి జన్మను పొందాలి, అక్కడ గోకులంలో మీరందరూ నారాయణ సేవకు వెళతారా అని ఒక మాట వినపడింది. దాంతో బ్రహ్మగారు చెప్పాడు, ఆయన కొద్ది తెచ్చి వాళ్ళతో అన్నాడు, మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలుగుతోంది, భగవంతుడి సేవ లభించేటువంటి అవకాశం, మీరందరూ జన్మ తీసుకొని గోపాలుడిగా గోపికలుగా వెళ్ళడానికి సిద్ధమేనా అని అంటే, ఆ నారాయణ సేవ కలిగితే చాలయా, జన్మ తీసుకోవడానికి కూడా మేము సిద్ధమేనని హరి పూజార్థముడు సురకన్యలు సుందరతనుల భువిన్ ఆయన చెప్పాడు. అక్కడ ఏది హరి పూజార్థము పుట్టుడు, దేనికోసం పుట్టాలండి? మనం కూడా జన్మ దేనికోసం తీసుకోవాలి? జన్మ అనేటువంటిది వచ్చింది అంటే దేనికోసం కోరుకోవాలి? చిట్ట చివర ఏదో కామ్యం లోపల మిగిలిపోతే ఆ కామ్యం తీసుకోవడానికి జన్మలు వచ్చేస్తున్నాయి మనకి. కానీ ఒక జన్మ కావాలి అని కోరుకుంటే ఎటువంటి జన్మ కావాలి అంటే పరమాత్మకు సేవ చేసేటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి జన్మ కావాలి. ఒకవేళ ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నప్పుడు వాటికి పనేమిటి? నీ పద్యావళులు ఆలకించు చెవులన్, నిన్నాడు వాక్యంబులన్, నీ పేరన్ పనిచేయు హస్తయుగములు, నీ మూర్తిపై చూపులన్, నీ పాదంబుల పొంత మురుకు శిరములు, నీ సేవపై చిత్తములు, నీపై బుద్ధులు మాకు కరుణన్, నీరేజ పత్రేక్షణ. చాలా గొప్ప పద్యం భాగవతం. అసలు ఇంద్రియాలు ఎలా పరమాత్మ సేవలో మగ్నం కావాలో వారు చెప్పిన వారు సామాన్యులు కాదు, ఇద్దరు కూడా మట్టి చుట్టుగా భూమి మీద కొన్ని సంవత్సరాల పాటు పడుండి ఎక్కడో కుబేరుడి పుత్రుడిగా శివుడి యొక్క ఆస్థానంలో పెద్ద పదవిని పొంది యువకులై ఉండి రుద్రుడి యొక్క అనుచరగణమై ఉండి యవ్వనం మత్తుతో మద్యం మత్తులో ఆడవాళ్లతో కూడి నగ్నంగా ఆ గంగానదీ తరంగాలలో సల్లాపాలాడుతున్నటువంటి వారిని చూచి నారదుల వారు ఆ వైపు ప్రయాణం చేస్తున్నాగాని గుర్తించక నారదుల వారి పట్ల ఏది వాళ్ళు తక్కువ భావనగా చూసినందుకు వారికి ఒక శాపం ఇచ్చాడు. శాపం అంటే అర్థమేమిటి? అనుగ్రహమే. అయ్యో వీళ్ళు ఇలా అయిపోయారే, సంపన్నుల కుటుంబంలో పుట్టారు, గొప్పదైనటువంటి పదవిలో ఉన్నారు, కానీ సత్యాన్ని గుర్తించక యవ్వనం మత్తులో మద్యం మత్తులో పడి ఇలా అయిపోయారే అని వాళ్ళని ఎలాగైనా సరే ఈ దోషాన్ని తొలగించి బుధులలో కలుపుతాను అంటాడండి. బుధులు అంటే బుధుడు అంటే పండితుడు, పెద్దలలో ఇతని వీళ్ళని కలుపుతాను అంటే మహాత్ములు ఏం చేస్తారంటే మన దోషాన్ని చూసి మనల్ని పక్కన పెట్టరు, దోషాన్ని తొలగించి విఘ్నులలో కలుపుతారు మనల్ని. గొప్పదైనటువంటి వాళ్ళ స్థాయిలో మనల్ని నిలబెట్టగలిగేది గురువు, గురువు ఒక్కరే. అందుకే నారదుడు అనే శబ్దం వినబడితే ఎక్కడైనా విఘ్ను శబ్దానికి ప్రత్యామ్నాయంగా మనం ఆలోచించుకోవాలి. నారదుడు అంటే నారదు రాతీతి నారద, జ్ఞానాన్ని అందించేవాడు నారదుడు. అటువంటి నారదుడు కట్టబడ్డారు. వాస్తవానికి నారదుల వారి శాపం ఇవ్వలేదు వారికి, వారికి ఒక అనుగ్రహాన్ని ప్రసాదించారు. మీరు చక్కగా నారాయణుడి సేవ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది, మీరు కొన్నేళ్ల పాటు మట్టి చెట్టుగా భూలోకంలో పడిపోతారు, అలా పడిపోయిన తర్వాత నారాయణుడు ఒక అవతారంలో యశోదానందుల ఇంటికి రావడం జరుగుతోంది. ఆయన పెంపకానికి వస్తాడు, పుట్టేదేమో దేవకీ వసుదేవుల దగ్గర. ఓ రోజున లీల జరుగుతోంది, యశోదమ్మ త్రాడితో కృష్ణుడిని కడుతోంది, ఆ కట్టింది కూడా ఒక రోడ్డుకి కడుతోంది, ఆ రోడ్డు అడ్డం చెప్పి నారాయణుడు ముందుగా మీ మధ్యన సాగి కానీ ఆ రోలు ఇచ్చుకుంటూ మీ దాకా వచ్చిన తర్వాత ఆ రోలు తగిలిన తర్వాత మట్టి చెట్టుగా ఉన్నటువంటి మీకు శాప విమోచన అవుతుంది అని చెప్పగానే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా అండి, జన్మ వృక్ష జన్మే కావచ్చు గాక, కానీ నిరంతరము కృష్ణనామ స్మరణ, భగవన్నామ స్మరణ అంటే భగవంతుడు ఎప్పుడు వస్తాడు మమ్మల్ని ఎప్పుడు ధరిస్తాడు, ఇదే వారి మనసులో ఉంది. కొన్ని వేల సంవత్సరాల పాటు అలా పడి ఉన్నారు వాళ్ళు. ముందుగా ఏం కావాలి వారితో అంటే, భగవంతుడు రావడానికి ముందర వారిలో మలినం తొలగాలంటే భాగవత సహచర్యం కలగాలి. భాగవత సహచర్యం భగవంతుని రప్పిస్తుంది. అందుకని ముందు భాగవత సహచర్యం కలిగింది వారికి. ఎలాగా? గోపాలురు గోపికల యొక్క సహచర్యం. ఆ సహచర్యంలో భగవంతుడే ఆరోగ్యం ఇచ్చారు. అందుకే హరిభక్తుల తోడ మాటలు ధరనెన్నడు తరగని పుణ్య ధనముల మూటల్ వరముక్తి కాంత తేటలు అరిష్యద్వర్గము సొరగని అరుదపు తోటలని భాగవతం చెప్పింది. ఒక ఆరుగురు శత్రువులు మనలో చొరవడలేనటువంటి ఒక దుర్భేద్యమైన కోటను నిర్మించుకోమని చెప్పారండి భాగవతంలో. ఇప్పుడు మనమేమంటున్నాం, ఈ కోటలో అరిష్యద్వర్గాలు తెలియకుండానే వచ్చేస్తున్నాయి. కామక్రోధలో వచ్చాదేహే తిష్టంతి తస్కర, అసలు వాడిని లోపల పెట్టి మనం ఇల్లు పెట్టుకున్నామంట. ఎంత విచిత్రమైన ఆరుగురు ఇంట్లో పెట్టుకుని ఇల్లు కట్టేశామట. వాడెవరో చెట్టు బాగా పెరిగిందని లోపల పెట్టి ఇల్లు కట్టుకున్నట్టుగా మనం ఈ ఆరుగురిని లోపల పెట్టి కట్టేసుకుంటున్నాం. కామక్రోధ చలోవచ్చ దేహే తిష్టంతి తస్కర నానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కానీ అసలు మీరు చొరబడకుండా ఉండేటువంటి కోట ఒకటి ఉందటండి భాగవతంలో చెప్పారు. ఏమిటా కోట అంటే, హరిభక్తుల తోడ మాటలు. నువ్వు సంభాషణ ఎవరితో చేయాలి? సంభాషణ కోటి తీర్థ పుణ్యఫలం అన్నారు. బయట ఉండే తీర్థాల్లో మునిగితే పైనుండే మాలిన్యం పోతే మాత్రమే పోతుంది. గంగానదిలో మునిగినా, యమునా నదిలో మునిగినా, సరస్వతిలో మునిగినా, ఇంకెక్కడ మునిగినా పైన మాలిన్యం పోతుందేమో కానీ లోన మాలిన్యం పోదు. లోన మాలిన్యం పోవాలంటే మునగవలసింది ఎక్కడ అంటే, హరిభక్తుల సంభాషణ కోటి తీర్థ పుణ్యఫలం అన్నారు. ఎవరితో సంభాషణ అంటే మహాత్ములతో సంభాషణ. మహాత్ములతో సంభాషణ ద్వారా ఏమొస్తుంది? వారు ఏం మాట్లాడతారండి? నోరు తెరచిన వారి కదలికల్లో, వారి చేష్టలలో అక్కడ ఎవరు కనబడతారు? దైవము యొక్క దర్శనం అవుతుంది మనకి. మహాత్ముల సందర్శనంలో, మహాత్ముల యొక్క సామీప్యంలో, మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో, వారు పలికే పలుకులో, చూసే చూపులో, చేసే చేష్టితములలో అంతా భగవంతుడి యొక్క ఉనికి ఉంటుంది అక్కడ. అంటే ఇది మనకు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పును ముట్టుకుంటే ఎలా కాలుతుందో, మహాత్ముల సహచర్యం మనకు తెలిసి అనుభవించినా తెలియక అనుభవించినా ఆ ఆనందం మనకు కలిగి తీరుతుంది అంతే. శీతలాన్ని ముట్టుకుంటే చల్లదనం, అగ్నిని ముట్టుకుంటే వేడిదనం రావడం ఎలా సహజమో, మహాత్ముల సన్నిధిలోకి వెళితే నీకు అనుకోకుండా దానికి సంబంధించిన ఫలితం వచ్చి తీరుతుంది. కాబట్టి ఇక్కడ హరిభక్తుల తోడ మాటలు ధరనెన్నడు తరగని పుణ్య ధనముల మూటలు. లోకంలో ఖర్చు పెడుతూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది మిగతా ధనం, కానీ నారాయణమూర్తి సేవకులతో భాగవతులతో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, తరగని పుణ్య ధనముల మూటలు అని చెప్పారండి. కనపడినటువంటి మూటలు ఇవన్నీ ప్రపంచంలో మనం పురోగేసుకునేటువంటి ధనం కనబడుతుంది. ఇదిగో ఇది 1 లక్ష, ఇది 2 లక్షలు, ఇది 3 లక్షలు, ఇంత కనబడుతుంది. కానీ తరగని ధనమూటం ఏది ఏది అంటే, హరిభక్తుల తోడ మాటలు, వరముక్తి కాంత తేటలు, హరిషద్వర్గము సొరగని అరుదగు కోటలు. ముందు భాగవతుల సహచర్యం కావాలండి. భాగవతుల సహచర్యం కుదిరితే మనలో ఉండేటువంటి మాలిన్యం తొలగుతుంది. అందుకే భాగవతుల సహచర్యం చాలా గొప్పది. నారాయణుడు ముందుగా అటువంటి ఏర్పాటు చేశాడు. నారదుడితో అతడికి కలిగినటువంటి ఒక భావన, నారదుడికి శాపం ఇచ్చాడని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి అది వారికి అనుగ్రహమే. ముందు భాగవతులతో సహచర్యం కలిగింది. ఈ భాగవతులు అందరికీ కూడా గురువు ఉన్నారండి. ఎవరావిడ? యశోద. భాగవత ధర్మం ప్రకారం యశోదది గురుస్థానం. అంటే ఆ గురువైనటువంటి యశోదమ్మ, ఆవిడికి స్వార్థం లేదు. భగవంతుడు ఎందుకని యశోద ఇంటికి తనంతట తాను చేరాడు అంటే, అందరికీ మేలు కావాలి అని కోరుకునేటువంటి ఆవిడ. అంతేగాని స్వార్థం ఉన్నటువంటి వారి దగ్గరికి భగవంతుడు చేరాడు. స్వార్థం లేదు యశోదమ్మకి, అందరికీ భగవంతుని ఇస్తూ ఉంటుంది. అందుకే రామకృష్ణానంద స్వామి వారు చెప్తారు, అందరి ఇళ్లలో కృష్ణాష్టమికి వాళ్ళ ఇళ్లలోకి పాదాలుంటే యశోదమ్మ ఇంటిలోకి బయటకు ఉంటాయటండి పాదాలు. యశోదమ్మ ఇంటిలో బయటకు ఉంటాయి పాదాలు. ఎందుకని? అందరికీ ఆవిడికి గివ్ 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 అందరికీ ఇస్తుంది. పరమాత్మని అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి యశోదమ్మ. నాకే రావాలి, నా ఇంట్లోకే రావాలి, నాకే చెందాలనేటువంటి స్వార్థం లేదు ఆవిడికి. అందుకని ఆవిడ గురించి ఇంతమంది భాగవతులు కోరుకున్నారండి. అయ్యో యశోదమ్మకు పిల్లలు లేకుండా పోయారే, ఇంత గొప్పదైనటువంటి స్థితి కదా ఆవిడది, ఆవిడ రోషం లేకుండా ఉండుగాక అని అంటే పురిటి నొప్పులు కూడా లేకుండా పరమాత్మ తనంత తానుగా అర్ధరాత్రి ఎక్కడో చెరసాల్లో మధురానగరంలో పుట్టినటువంటి పరమాత్మ వసుదేవుడు చేత ప్రేరేపింపబడి తనకు తానుగా ప్రయాణమై పొత్తిళ్లలో ఉన్నటువంటి స్త్రీమూర్తిని ఆ ప్రక్కకు చేర్చి తనంత తానుగా యశోదమ్మ ఒడిలోకి చేరిపోయాడు నారాయణ. అంటే భగవంతుడు మెచ్చేటువంటి గుణాలు మనలో ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదండి, ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు, ఆయనే మన దగ్గరికి చేరకుండా ఉండలేకపోతాడు. ఇన్ని మంచి గుణాలు కలిగిన భక్తుణ్ణి నేను ఎలా వదులుకుంటాను? భాగవతంలో ఒక లక్షణం ఉందండి, పరమాత్మ ఎప్పుడు భక్తుల వెంట పరిగెడుతూ ఉంటాడు. ఆయన గోవు వెంట తగులు కోడె భంగి, మనకి అంబరీషోపాఖ్యానంలో వస్తుంది ఆ మాట, గోవు వెంట తగులు కోడె భంగి. ఎలా ఉంటారని చెప్పాడు పరమాత్మ, బాగా పచ్చిగా ఇచ్చిన తర్వాత క్షీరమంతా పొదుగులో నిక్షిప్తమై భారమైనటువంటి పొదుగుతో దూరంగా వచ్చి గోమాత నిలబడితే ఎక్కడో ఒక గుండకు కట్టినటువంటి లేగదూడ తల్లి క్షీరాన్ని అందుకోవాలనే తపనతో మెడకు కట్టిన త్రాటిని కూడా లెక్క చేయకుండా మెడ తెగిపోతుందనేంత సన్నగా సాగదీస్తూ తల్లి దగ్గరకు పరిగెత్తాలనే తపన ఎంత చూపిస్తుందో, నా భక్తుడైన వాడు గోవైతే నేను లేగదూడ లాంటి వాడిని అని పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు పరమాత్మ తనకి తాను ఏ స్థితిని చెప్తున్నాడు అక్కడ. లోకంలో మనం ఏమనుకుంటామంటే గోవంటే మేము పరమాత్మ అండి, తోడంటే భక్తుడండి అంటారు, అది మన భాష. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, ఇచ్చేళ్ళారా మీరే గోవులు, నేనే లేగదూడని. బాగా పొద్దు కనుక నిండుగా ఉండి చేరుంటే లేగదూడకి తాడు తెలుస్తుందా, నా మెడ తెగిపోతుందనేటువంటి బాధ తెలుస్తుందా? తెలియదు కదా. అలాంటి భక్తుడు కనబడితే వాడి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అంటాడు ఆయన. అలాంటి భక్తుల వెంట తిరిగేవాడండి ఆయన. అందుకనే మనకి గోకులంలో కూడా ఆయనకు ఒక లక్షణం చెప్పారు, ఎప్పుడు గోపికల వెంట తిరుగుతూ ఉంటే ఉద్ధవుడు అంటాడు, ఏమయ్యా వాళ్ళకు ఒక స్తోత్రం వచ్చునా, వాళ్ళకు ఒక శ్లోకం వచ్చునా, వాళ్ళకి నీవంటే ఏంటో తెలుసునా, నీ తత్వం తెలుసునా, నువ్వు ఎంత వాడివి ఎలా వచ్చి ఇక్కడికి వచ్చావో తెలుసునా, నీ గొప్పతనాన్ని గుర్తించక అలా భయపడి కూడి ఆడటం, నీతో గుద్దులు గుద్దుకోవడం, నువ్వు పెట్టింది నాకు కావాలని ఒకళ్ళనొకళ్ళు లాక్కోవడం, ఏంటో ఇదంతా తెలియని వాళ్ళ మధ్యకు వచ్చి ఎగచాట్లు ఎందుకు పడతావు? తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప మేధావులు యోగులు నీ గురించి తపచ్చేస్తూ ఉంటే ఈ తెలియని వాళ్ళ చెంతకు వచ్చి ఇబ్బందులు పడతావే అని అంటే ఆయన అన్నాడు, స్వార్థం నాకు కూడా ఉంది కాబట్టి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నానన్నాడు కృష్ణయ్య. ఏ నీకు స్వార్థం ఉందా అని అడిగాడు. ఉందయ్యా, ఆ భక్తులు అలా తగులుతున్నప్పుడు వాళ్ళ పాదముల నుండి లేగిన ధూళి ఏమైనా నా శరీరం మీద పడకపోతుందా, అది నేను స్వార్థంతో తిరుగుతున్నాను అని కృష్ణయ్య చెప్పినట్టుగా మనకు భాగవతంలో చెప్తారు. అంటే భాగవతంలో ఏం తెలుస్తుందండి అంటే భక్త సౌలభ్యం తెలుస్తుంది. భగవంతుడు భక్త సులభుడు అనేటువంటి రహస్యం తెలియాలంటే మనకు కృష్ణతత్వం బాగా వంటపడితే తప్ప భగవంతుడు భక్త సులభుడు అనేటువంటి విషయం అర్థం కాదు. అందుకని స్వామి వారిని ఏం కోరుకున్నారు వాళ్ళు అంటే, నీ పద్యావళులు ఆలకించు చెవులని. అంటే ముందు ఇంద్రియాలని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మనం ఒక్కొక్క పనిని చేయించాలి దీని చేత అంటే, శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదాజన. శ్రవణ మంగళం, నిజంగా మంగళం అంటే ఏమిటంటే శ్రవణము అని చెప్పారండి గోపికలు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం. విష్ణు సహస్రనామంలో అక్కడ అడిగితే పవిత్రాణం పవిత్రం యో, లోకంలో పవిత్రముల కన్నా పవిత్రమైనది మంగళానాంచ మంగళం, దైవతం దేవతానాంచ. మనకి స్వామివారి విష్ణు సహస్రనామంలో చెప్పిన మాటలు ఏమిటంటే, పవిత్రములలోకెల్లా పవిత్రము, మంగళములలోకెల్లా మంగళం. ఏది మంగళం అంటే శ్రవణ మంగళం అన్నారండి గోపికలు. శ్రవణం మంగళం అని ఎందుకన్నారంటే, కృష్ణ నీ గురించి మా చెవులలో వినబడుతూ ఉంటే మా సంసార తాపాలు తీరిపోతాయి. భాగవతం మన ప్రహ్లాద ఉపాఖ్యానం, ఇది భగవంతుడు యొక్క సేవ. భగవంతుడి సేవ అంటే ఎలా చేస్తావు అంటే, ఆయన వరకు అక్కడ విగ్రహం వరకు లేక ఆయన ఉండే ప్రదేశం వరకు అక్కడ వరకే చేస్తావా సేవ అంటే, అది దాటితే పరమాత్మ లేడా, అది దాటితే లేడనుకున్నావంటే అదే అజ్ఞానం. ఆయన ఒక చోట పరిమితి అయ్యింది, ఒక స్థానానికి మాత్రమే కట్టుబడి ఉన్నాడు అనడమే అవిద్య. అవిద్య అంటే అదే, ఆయన ఒక స్థానంలో ఉన్నాడనుకోవడమే. మరి ఏది నిజమైన జ్ఞానం? హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయ పనియుండు సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణము లేదు. వంశభావన భాగవతం కూడా వింటేనే చెప్తుందండి, విన్నవాడికే, విన్నట్టు నటించిన వాడికి మాత్రం కాదు. హరిమయము విశ్వమంతటి, నారాయణుడు అంతటా నిండి ఉన్నాడు. హరి విశ్వమయం, సంశయము పని లేదు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణము లేదు వంశభావన వింటే. మరి ఇక్కడ ఏం చెప్పారు మొట్టమొదటిది, వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ చెవులలో నిరంతరము నీ నామము ధ్వనిస్తూ ఉండాలి అని కోరుకున్నారు గోపికలు కోరుకున్నారు. అది ముందు శ్రవణం ద్వారానే భగవంతుడు చేరతాడు. భగవంతుడు చేరడానికి రెండు మార్గాలు చెప్పినాయి భాగవతం. అయా భాగవత ధర్మం ప్రకారం భగవంతుడు ముందు చెవుల ద్వారా చేరతాడు, తర్వాత కళ్ళ ద్వారా అనుభవిక వైద్యంగా దర్శింపబడతాడు. పరీక్షిత్ మహారాజు భాగవత శ్రవణము కానంత వరకు, భాగవత శ్రవణము కానంత వరకు కనపడినది ప్రపంచమే, కనపడిందంతా ప్రపంచమే. ఎప్పుడైతే భాగవత శ్రవణం చేశాడో కనిపించింది పరమాత్మే. ఇప్పుడు రెండున్నాయి అక్కడ. ఏమండి, మనకు కంటికి దోషం వచ్చింది, చత్వార దోషం. చత్వార దోషం వస్తే ఏం కనబడుతుంది? ఎదురుగా ఉంది, ఎత్తు పల్లం అవుతుంది, పల్లం ఎత్తు అవుతుంది, ఒకటి రెండు అవుతుంది, రెండు నాలుగు అవుతుంది. ఇది దోషంగా కనబడుతుంది. ఆ దోషం తొలగిన తర్వాత ఏం కనబడుతుంది? అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే దోష దృష్టి ఎప్పుడున్నది? భాగవత శ్రవణం కాకముందర దోష దృష్టి ఉన్నది. ఎవరికి? పరీక్షిత్ మహారాజు. ఎందుకని? ఆ ఎదురుగా ఉన్నదంతా ప్రపంచము. ఈ ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచంలో పరమాత్మ యొక్క ఉనికిని ఆయన గుర్తించడానికి అక్కడ కష్టం వచ్చింది. అందుకని సముద్ర మేలో వెళ్ళి పాము వేసి వచ్చేసాడు ఆయన. కాస్త పాత్రలు ప్రాణధర్మాన్ని తట్టుకోలేక పాపం చేసి వచ్చాడండి. ఆతని తప్పుడు ప్రాణధర్మాలు. మీరు బాగా భాగవతాన్ని విచారణ చేస్తే మంచినీళ్ళు త్రాగడానికి ఇంత ఆతృతతో వెళ్ళాడా? పామును వేశాడా? మంచినీళ్ళు త్రాగినట్టు ఎక్కడైనా చెప్పారా భాగవతంలో? ఇంత కష్టపడ్డటువంటి ఆయన, ఎదుటివారి మెళ్ళలో పామును వేసినటువంటి ఆయన మంచినీళ్ళు త్రాగాడని ఎక్కడోతో చెప్పాలి కదా. అందుకని నీరు అనేటువంటి పదం వస్తే అది ప్రపంచానికి ఉపలక్షణంగా తెలుసుకోండి, జడానికి ఉపలక్షణం జలము అని చెప్పారు. అంటే అక్కడ ఏదో మాయ ఉంటుంది. జలము అంటే మాయకు సంకేతం. అక్కడ ఆ జలము కనబడింది అంటే ఉపలక్షణం, మాయకు ఉపలక్షణం అది. అలాగే ఇక్కడ కూడా ఆయన జలాన్ని అపేక్షించాడు, వెళ్ళాడు, పాము వేశాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారు? నేను పొరపాటు పని చేశాను. చూడండి, ఎవరో చెప్తే మేలుకునేటువంటి వాడికి ఒక రకమైనటువంటి ప్రాయశ్చిత్తం అయితే, తాను చేసిన తప్పుని తానే గుర్తించి మేలుకునేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు, పరప్రజ్ఞుడు, అంధప్రజ్ఞుడు, ముగ్గురు గురించి చెప్పిందండి భాగవతం. స్థితప్రజ్ఞుడు ఎవరండి? పరీక్షిత్ మహారాజు. అయ్యా నువ్వు పామును వేసి వచ్చావా, నువ్వు పాపం చేశావు, కాబట్టి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో. అక్కడ ఎవరూ చెప్పలేదు, ఆయనకు ఆయనే గుర్తించాడు. అంటే తనకు తాను మేలుకున్నవాడు. ఇక్కడ ఎవరో అబ్బాయిని నీ తప్పు చేశావు, ఈ పొరపాటు చేశావు అని ఉపదేశం చేసిన వాళ్ళు ఎవరూ లేరండి. తాను చేసిన పని తన విచారణ చేత తన దోషాన్ని గుర్తెరిగి దాని మళ్ళా ఏది, ఈ తప్పు నేను చేయవలసి వచ్చిందే, ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది కదా అని ఎవరూ చెప్పకుండానే విచారణలోకి వెళ్ళి తన తప్పుని తాను గుర్తించేవాడు చెప్పారు. తప్పు చేశాం, ఆ తప్పు తప్పని మనకు తెలియలేదు. ఎవరో వచ్చిన ఆయన ఇదో ఈ దోషం చేశామని చెప్పారు. చెప్పిన తరువాత దాన్ని చూసి మేల్కొనేవాడు ఎవరో వాడు పరప్రజ్ఞుడు. ఎవరా పరప్రజ్ఞుడు భాగవత ధర్మంలో? నారదుని వారు. నారదుని పరప్రజ్ఞుడు దాసిపుత్రుడిగా ఉండి తాను తల్లి సేవలో, ఏ తల్లి అయితే ఆవిడ దాసీగా ఉన్నదో ఆ పిల్లలందరూ కలిసి ఈయన వాడితో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ కాలం గడుపుతుంటే నలుగురు మహాత్ములు చాతుర్మాస దీక్షకు వస్తే వారి దగ్గర వారి పనికి కుదిర్చింది తల్లి. వాళ్ళు వెళుతూ వెళుతూ నాలుగు నామాలు ఆ పిల్లాడికి ఉపదేశం చేసి వెళ్ళారు. ఈ ఉపదేశం మంత్రానుష్ఠానం చేస్తుండగానే ఆయనకు తల్లి చనిపోయిన వార్త వచ్చింది. చూడండి, మంత్రం తీసుకున్న కొద్ది రోజులకే తల్లి చనిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూస్తాం ప్రపంచంలో? ప్రపంచంలో మన రియాక్షన్ ఎలా ఉంటుంది? మంత్రం తీసుకున్నామండి, ఓ నాలుగైదు రోజులు తల్లి చనిపోయింది, ఇప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ మంత్రం తీసుకున్నాను, మా తల్లి చచ్చిపోయింది, ఇది తప్పేమో అంతే కదా. లోకంలో మంత్రం తీసుకున్న తర్వాత ఒక లక్ష రూపాయలు లాస్ వచ్చిందండి వ్యాపారంలో, వెంటనే మనకేమనిపిస్తుంది? దీన్ని మనం ఎలా తీసుకుంటాం? అదే లాభం వచ్చిందండి, అబ్బా ఈ మంత్రం ఇరవై సంవత్సరం క్రితం తీసుకుంటే నెలకు లక్ష రూపాయలు ఇప్పటికి ఎన్ని వచ్చిండేయో అని అనుకుంటావు అనుకోవా. అంటే ఈ మనస్సు అనేటువంటి చూడండి ఎలా ఉంటుందో. అక్కడ ఆయనకి తల్లి చనిపోతే విధానం చేస్తున్న నారదుడు అనుకున్నాడు, మా తల్లికి వచ్చిన మృత్యువు నాకు కూడా రాదా అనుకున్నాడు. ఎంతమందిని తీసుకెడుతున్నాడండి మృత్యుదేవత? ఇప్పటికి ప్రపంచం పుట్టి ఎంతకాలమైంది, ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు, ఎంతమందిని తీసుకువెడుతున్నాడో తనలో కలుపుకుంటున్నాడో కాలపురుషుడు కదా. ఇంతమందిని తీసుకెడుతున్న వాడు నన్ను కూడా తీసుకెళ్తాడు కదా, మా అమ్మని తీసుకెళ్లిన వాడు నన్ను తీసుకెళ్ళడా అని తల్లి మరణిస్తే తాను మేల్కొన్న వాడు నారదు. ఇది పరప్రజ్ఞ లక్షణం. పరప్రజ్ఞుడు అంటే కనీసం ఎదుటివాడికి జరుగుతున్నప్పుడు నాకు కూడా ఇలాగే జరుగుతుంది కదా. మన ఇంట్లో వాళ్ళు పోతున్నారు, ఇంటి పక్కలు పోతున్నారు, ఇంటి వెనకాలు వాళ్ళు పోతున్నారు, ఆఖరికి మన ఇంట్లోనే మన అత్తయ్య పోతే ఫోటో పెడుతున్నా, మామయ్య పోతే ఫోటో పెడుతున్నా, మన వాళ్ళు ఎవరైనా పోతే ఫోటో పెడుతున్నా, రేపు నా ఫోటో కూడా నా మనవుడు పెడతాడనే జ్ఞానం ఒకటి రావాలి కదా, రేపు రేపు నా ఫోటో కూడా ఇక్కడ కూర్చుంటుంది అనేటువంటి ఒక ఆలోచన రావాలి కదా. దాన్ని గుర్తించకపోవడం పెద్ద జ్ఞానం. ఆయన ఆలోచించాడు నారదుల వారు, ఏ మా అమ్మ దాకా వచ్చిన మృత్యువు నా దాకా రాదా, వచ్చేటప్పుడు తెలుసుకోవాలనుకున్నాడండి. అప్పటికప్పుడు ప్రయత్నం చేస్తాననేవాడు ఎలాంటి వాడంటే మలయాళ స్వామి వారు చెప్పేవారు, ఇల్లు తగలబడుతుంటే బాధ తవ్వేవాడు అలాంటి వాడు ఏమండి, నేను జ్ఞానం కోసం నేను వైరాగ్యం కోసం ఎప్పుడూ కాలం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తాననేవాడు కూడా అలాంటి వాడే. కాలుతున్నప్పుడు ఇల్లు కాలేటప్పుడు ముందు తగడానికి పోకూడదండి. మనం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి, ప్రయాణం ఒకటి ఉంది అని. అది గుర్తించిన వారెవరు? నారదుల వారు. ఆయన ఎవరు? పరప్రజ్ఞుడు. ఇక అంధప్రజ్ఞుడు అని ఒకటి పేరు. అంధప్రజ్ఞుడు అంటే అర్థం ఏమిటి? వాడికై వాడు మేల్కోలేడు, ఇతరులు ఎవరైనా చెప్తే పెద్దలు చెప్తే వినలేడు. వీడెవడు? అంధప్రజ్ఞుడు. వీడికి ఏం పేరు పెట్టింది భాగవతం? ఎద్దు ముద్దు స్వరూపాయ ఏడుపోతాయ నమో నమ. వాడికి పేరు కూడా పెట్టేశారు రామకృష్ణానంద స్వామి వారు, ఎద్దు ముద్దు స్వరూపాయ ఏనుభూతాయ నమో నమ. వాడికి నమస్కారం అట. ఇలాగా కనీసం మేల్కొనడానికి ఏం కావాలి అంటే శ్రవణం అండి. కనీసం వింటేనే కదా, వింటే ఏదైనా సరే మనకు తెలుస్తోంది, వినకపోతే ఏం తెలుస్తుందండి? ముందు భాగవతంలో మొట్టమొదటి ఆ భక్తుల్లో ఒకటే శ్రవణ భక్తి. అందుకని ఏం కావాలి? నీ పద్యావళి ఆలపించు చెబుల భవములకు మందు. ఏమండి? భవములకు మందు. బయట ఉండేటువంటి మందులు ఎలాగైతే మన శరీరానికి ఔషధం తీసుకుంటూ ఉంటామో, ఈ భాగవత కథాశ్రవణం భగవంతుడి యొక్క చరిత్ర అనేటువంటి ఈ మందుని ఈ చెవుల ద్వారా తీసుకోవాలండి. భవములకు మందు చిత్త శ్రవణానందం. ఒక అద్భుతమైన పదం చెప్పారు దశమ స్కందానికి, చిత్త శ్రవణానందం అంటే వింటూ ఉంటే ఆనందం కలుగుతూ ఉంటుందండి. భగవంతుడి యొక్క చరిత్ర వింటూ ఉంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. గోపికలు అంటారు, స్వామి మంగళకరమైనటువంటి నీ కథలు తప్ప మాకేమీ వినిపించకుండా ఉండుగాక, ఏ పని చేస్తున్నా ఆ శబ్దమే మా చెవులకు చేరుగాక. రాసక్రీడలో శరన్నవరాత్రుల్లో వారంతా గోపికలందరూ కలిసి స్వామివారి దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళందరినీ కదిలించినటువంటి కదలికేమిటండి? ఒక్క వేణుగాన శబ్దం. అందుకే మనకి కృష్ణావతారంలో రూపమాధుర్యముంది, లీలామాధుర్యముంది, శబ్దమాధుర్యముంది, ఇన్ని మాధుర్యాలు ఉన్నాయండి. నామమాధుర్యం ఉంది అంటే కృష్ణ అనే పేరు వినబడితే చాలండి గోపులు అంతా పరవశించిపోయేది పరమాత్మ యొక్క శబ్దానికి. అంటే గోపికలు ఎలా చేశారు వాళ్ళు వాళ్ళ కార్యాలని అంటే, ఏ పని చేస్తున్నా చెవిని ఆ వైపున పెట్టించేవారండి. అంటే మనకు కూడా చూడండి, ఎక్కడెవరైనా చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటే నా గురించేనేమో అని మన పిల్లల్ని ఎలర్ట్ చేస్తాం, ఒరే అరవకండ్రే పక్క వాళ్ళు ఏదో నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు, కాస్త అరవకండి, మీ శబ్దం తగ్గించండి, వాళ్ళ శబ్దం వినపడటం లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, లోన శబ్దాలు పెరిగితే భగవత్ శబ్దం అణిగిపోతుంది. లోన శబ్దాలు ఏమిటి అంటే లోపల ఉండేటువంటి ఇంటిలోని పోరు ఇంతింత కాదే అని వేమన గారు చెప్పారే, దీని లోపల పెరిగేటువంటి పోరు గనక బాగా ఎక్కువైపోయింది అనుకోండి భగవత్ శబ్దం మనం వినలేం. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ భాగవత శ్రవణం చేస్తున్నాం, బయట ఏదో బాగా ఒక జనరేటర్ సౌండ్ లాంటిది పక్కనే పెట్టారనుకోండి, ఆ శబ్దమునకు ఇక్కడ వచ్చే శబ్దానికి మించి ఆ శబ్దం బాగా పెరిగిందనుకోండి, మీకు ఈ శబ్దము వినపడదు, ఆ శబ్దం హోరి ఎక్కువైపోతుంది. అలాగే మనలో కూడా ఇంద్రియ చాంచల్య శబ్దాలు కనుక ఎక్కువైపోతే మనం భగవత్ శబ్దాన్ని వినలేం. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఏకాగ్ర దృష్టిని అంటే అణుచు లోన సకలేంద్రియములు, ఈ సకల ఇంద్రియముల యొక్క వృత్తులన్నీ ఏక వస్తువు మీద వాళ్ళు కేంద్రీకృతం చేశారండి, ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అంటే కార్యం చేస్తూనే ఉన్నారు, కానీ శబ్దాన్ని మాత్రం పరమాత్మ వైపు పెట్టారు. ఇది నారదుడు చేశాడండి భాగవతంలో. 4 నెలలు దాసీపుత్రుడిగా ఉండి చాతుర్మాస వ్రతం చేస్తూ మహాత్ములకు వండి పెట్టాడు, వాళ్ళ దగ్గర సేవలు చేశాడు. వారల్ కృష్ణ చరిత్ర చదువగా వర్రింపగా పాడగా ఆరావందు సుధారస ప్రతిమమై వీణుల దూరంపై నేనంతట ప్రారంభించింది విష్ణు సేవ, ఇతర ప్రారంభ సేవా దూరుడనయని భాగవతంలో చెప్పారు. ఏమన్నారక్కడ ఏం విన్నారండి నారదుల వారు? అంత గొప్ప స్థితి కలగడానికి కారణం ఏమిటి? పుట్టిందేమో దాసీపుత్రుడిగానా, ఉన్నదేమో మహాత్ముల సేవలోనా, వినేదేమో కృష్ణ కథ, చేసిందేమో సేవ. ఎలా తన జీవితాన్ని సాఫల్యం చేసుకున్నాడు ఆయన అంటే, వారం కృష్ణ చరిత్ర చదువుగా వర్ణింపగా పాడగా ఆ రావంబు, రావం అంటే శబ్దం, సుధారస ప్రతిమమై, సుధా అంటే అమృతం అని, అమృతం చెవులలో పోస్తే ఎలా ఉంటుందో చక్కగా అటువంటి కృష్ణ చరిత్రని వాళ్ళు పాడుతూ తన్మయత్వం చెందుతున్నారట. ఆ చరిత్రని తాను వింటూ ఇతర సేవా ప్రారంభమై అంతట ప్రారంభించింది విష్ణు సేవ. మళ్ళీ నారదుడు రేపు అని వాయిదా వేయలేదండి. భగవత్ కార్యం వచ్చేటప్పటికి ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత చేద్దాం, ఈ 4 నెలలు మీరు సేవ ఉంది కదా తర్వాత ప్రారంభం చేద్దాం అనుకోలేదు. ఎప్పుడైతే భగవంతుడి శబ్దం చెవిన పడిందో, భగవత్ తత్వం గురించి వినడానికి ఆసక్తి చూపించాడో, రేపుని నమ్మడానికి వీల్లేదు. రేపు అనేది ఒకటి ఉంది అని నమ్మడానికి వీల్లేదు. ఈ రోజు నాకు చిక్కింది గనక ఇదే నాకు బంగారు వంటి కాలం. బంగారు వంటి కాలం పోనాడగా పుణ్య చరిత వేల మాకు విష్ణు చరిత్రంబు వినిపించవయ్య సూత ధీ సమేత అని శౌనకాది మహాత్ములు అడిగారండి సూత మహర్షుల వారిని. ఇన్ని మాకు చెప్తావేమయ్యా, వేల విష్ణు కథలు మాకు, ఇన్ని కథలు మాకు అక్కర్లేదు, భగవంతుడి యొక్క కథను మాకు వినిపించవయ్యా అని కోరుకున్నారు. ఎందుకని, కాలాన్ని నమ్మడానికి వీల్లేదు గనక. ఎప్పుడైతే ఆయన ఆ కథల్ని వినడం మొదలెట్టాడో, పనిచేస్తున్నాడు ఆ ప్రక్క కథలు వింటున్నాడు, ఇక ఇంకే పని చేయడానికంటే ఏ పని చేస్తే కర్మ చుట్టుకొని మళ్ళీ జన్మకు కారణమవుతుందో, జన్మకు కారణమయ్యేటువంటి ఇంద్రియాలకు అందేటువంటి ఏ పనులైతే ఉన్నాయో వాటన్నిటినీ చేయడం మానేశాడు ఆయన. కర్మ చుట్టుకోనేటువంటి కర్మలన్నిటికీ ఆయన తిరోధకాలు ఇచ్చేశాడు. ఏది పట్టుకుంటే కర్మ వస్తుందో, అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, భాగవత సేవ, భగవంతుడి సేవ, ఇదే చేశాడు ఆయన. కానీ వినడం మాత్రం మానలేదండి. భగవంతుడి యొక్క కథని శ్రవణం చేస్తున్నాడు ఆయన. నీ పద్యావళులాలకించు చెవులన్ భవనులకు మందు చిత్త శ్రవణానందం. ఇంకోటి ఏం చెప్పారు, ముముక్షు జన పదము. ముముక్షు జన పదం అంటే అర్థం ఏంటి అంటే, లోకంలో భగవంతుడిని చేరేటువంటి వాళ్ళు 4 రకాలు ఉంటారు. ఏది, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభా. ఒకటి ఆర్తభక్తుడు ఉంటాడు. ఆర్తభక్తుడు ఎవరండి, గజేంద్రుడిలాగా అప్పటికప్పుడు ఏదైనా కష్టం వస్తే, సంకటం వస్తే వెంకటరమణ అన్నట్టుగా అప్పటికప్పుడు వచ్చిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఏది తుండంతో పైకి ఆ కమలపు పువ్వు నెట్టి స్వామిని ప్రార్థన చేసినట్టుగా చేసేవాడు. వాడు ఆర్తభక్తుడు అంటే కష్టం వస్తే వేడుకునేవాడు. రెండవడెవడు అర్ధార్థ భక్తుడు అంటే తాను పొందవలసింది ఏదో ఉంది అది కావాలి, అంటే ధనం కావచ్చు, ఈ రోగం తగ్గిపోవాలి, నాకు ఫలానా ఉద్యోగం కావాలి, వీడితో కూడుకున్నవాడు ఉంటారు. వాడు అర్ధార్థ భక్తుడు అంటే ధ్రువుడిలాగా, తండ్రి తొడనెక్కితే చాలు, తండ్రి తొడనెక్కితే నా జీవితం ధన్యమే అని ప్రారంభమైన వాడు, చివరికి నారాయణమూర్తి సన్నిధానానికి చేరుకున్నాడు. అంటే వీళ్ళందరిలో చూడండి, ఆర్తితో మొదలైన భక్తి అచ్యుతుడి మీద నిలవడంతో ముగిసింది. అర్ధార్థుడై ధ్రువుడు తండ్రి తొడ కోసం వెళ్ళినటువంటి భక్తి గాదు ముక్క కోసం ఎదుగుతున్న నాకు రత్నం దొరికిందయ్యా నువ్వు చాలయ్యా అనేంత స్థితికి వెళ్ళింది. అంటే మనకేం చెప్పారు, కామ్యపు భక్తి మొదలైతే అవ్వచ్చు గాని అది కామమును మించి, అంటే అది కామ జయం. అక్కడ అర్థం ఏంటంటే నువ్వు దాని నుంచి ఎదిగి నువ్వు కార్యం చేయాలి. అంటే కోరికతో మొదలెట్టు భక్తి, భగవంతుడు దాన్ని తప్పు పట్టలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ నీవే కావాలనే స్థితి దాకా వెళ్ళాలి. అందుకనే మనకి ఎక్కడైనా చూడండి, భాగవతంలో కానీ రామాయణంలో కానీ భారతంలో కానీ ఎవరైనా భక్తులు భగవంతుడు కనబడితే వారు మాకేమక్కర్లేదన్న కానీ పరమాత్మ గుచ్చుగుచ్చు అడుగుతాడు, ఏం కావాలో అడగవయ్యా, ఏదో ఉంటుంది అడుగు, ఏదో ఉంటుంది అడుగుని మాటి మాటికి గుర్తు చేస్తాడు. అప్పుడు ఇంత మాత్రం అడుగుతున్నాడు కదా, ఏది అడగకపోతే బాగుంటుంది కదా అని అప్పుడు దాక్కున్నటువంటి కోరికలు బయటకు వస్తాయి. అంటే ఆ రూపంలో కూడా మనకి వాసన అనేటువంటిది బయటికి రావడానికి అవకాశం ఉంది. అందుకని ప్రహ్లాదు ఒక్కటే కోరిక కోరాడు, స్వామి, సామాన్యమైనటువంటి పామరులకి ఇంద్రియ జనితమైన విషయ సుఖాల మీదటువంటి వ్యామోహం, వాడు ఎక్కడ ఉన్నాడని దాని గురించి ఎలా విచారణ చేస్తూ ఉంటాడో నేను కూడా నీ విచారణ అలా చేసుకునేట్టు ఆ బుద్ధిని నాకు ప్రసాదించుకోలేదు. అంటే ఈ ఇంద్రియ జనితమైన విషయాల గురించి ఆలోచించేవాడు అతడు ఎక్కడ కూర్చున్నా దాని గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి లేచి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం వండుకోవాలి, ఏం తినాలి, పోయిన తర్వాత మనం రేపటికేం ప్రిపేర్ చేసుకోవాలి, రేపు మధ్యాహ్నానికి ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఉంటుంటాయి కదా ఆలోచనలు. అంటే ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఆ ఏకీకృతమైన మనస్సు సాధ్యమవుతుందా అంటే అది సాధ్యం కొంతమందికి కావచ్చు, కొంతమంది ఆలోచనలు ఉండి ఉండవచ్చు. కానీ పరమాత్మ ఏమంటున్నాడంటే వాటిని తప్పు పట్టలేదు, ఒకవేళ సాగని, ఆ సాగేటువంటి వాటికి మూలం ఏమిటి, దాని యొక్క సత్తా ఎంతవరకు, నువ్వు ఆలోచించేటువంటి దాని యొక్క సత్తా ఎంతవరకు ఉందో ఓసారి విచారణ చెయ్యి. విచారణ చేస్తే ఇంద్రియాల యొక్క ప్రవాహం అణుగుతుందండి. ఏ విచారణ, సద్విచారణ. మళ్ళీ అసద్విచారణ కాదక్కడ. అసద్విచారణ అంటే మళ్ళీ తిరిగి ఈ ఇంద్రియాల యొక్క విషయాల యొక్క విచారణ, అది కాదు మనకు కావాల్సింది, సద్విచారణ. అందుకని మలయాళ స్వామి వారు చెప్పేవారు, మీకు ఎక్కడైనా కాస్త రుచి కలిగిన పదార్థాల మీదకు గనక మనస్సు పోతూ ఉంటే మనసుకు విచారణ చేయించండి, ఏమైనా నాలుక ఇన్నాళ్ళు బయటకు వచ్చావు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎన్ని మార్చుకున్నావో తెలుసునా, నీ రుచి ఇప్పటికీ ఎన్నింటిని వదిలి ఎన్నింటిని పట్టుకుందో తెలుసునా. మొదట్లో తల్లిపాలు రుచి లేదు, కానీ తల్లి పట్టించింది, ఆ పాలు రుచి మళ్ళీ క్రమక్రమంగా తగ్గడానికి నీకు ఇంకో పదార్థం తల్లి అలవాటు చేసింది, మళ్ళీ ఆ పదార్థం అలవాటు చేసుకున్న తర్వాత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ పదార్థాల రుచులు మారిన తర్వాత ఫలానాది ఇష్టం ఫలానాది అనిష్టమని ఇన్ని తయారు చేసుకున్నావు, ఇప్పటికీ కూడా ఒక్క దాని మీద నిలకడలేక నాకు ఎన్ని పరుగులు పెట్టించావంటే ఇప్పటి వరకు దాని మీద నుంచి దీనికి, దీని మీద నుంచి దానికి, కోటి గణ చెట్టు కొమ్మ మీద నుంచి ఈ చెట్టు కొమ్మ మీదకి దూమికినట్టుగా మన రసాలు రుచులు కూడా ఇలా మనల్ని వేధిస్తూ వచ్చాయి. దీనికి ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పు. ఇన్నింటిని ఇన్నింటిని రుచి చూపించావు, కొన్నింటిని మాన్పించుకున్నావు, కొన్ని ఇప్పటికీ వదలక నన్ను ఇబ్బంది పెడుతున్నావే, ఇప్పటికైనా తెలుసుకో ఓ రసమా, ఇప్పుడైనా సరే జిహ్వే కీర్తయ కేశవం. మనకు అమ్మెప్పుడు చెప్తూ ఉంటారు ముకుందమాల స్తోత్రంలో, ఇన్ని రుచులు మరిగి నాకు మనస్సుకు శాంతి లేకుండా చేసిన ఓ నాలుక, ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన రుచిని చూపిస్తున్నాను. ఇవి వస్తువుల మీద విషయాలతో కూడినటువంటి రుచి కాదు, ఈ వస్తువులన్నింటికి ఆ రుచి ఇచ్చిన వాడు ఎవరో ఆ స్వామి యొక్క రుచిని నీకు చూపిస్తున్నారు. ఇప్పుడు ఓ పదార్థం రుచిగా ఉందని తెలిసిందండి, పంచదార ఇంత తీయగా ఉంటుందని, ఇదిగో ఇంత రుచి ఈ పదార్థానికి ఉంటుందని ఈ నాలుక ద్వారా కదా మనం తెలుసుకున్నాం. ఈ రుచిని తెలుసుకునేటువంటి శక్తి ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, ఆ పదార్థాలకు శక్తి ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. నువ్వు తిన్నటువంటి పదార్థాన్ని ఎక్కడ దేనికి ఎలా అందాలో లోపల ఉండి నడిపిస్తున్న వాడు ఒకడు ఉన్నాడు. అతడి యొక్క నామాన్ని నీకు ఒకసారి అలవాటు చేస్తాను, ఒకసారి ఆ రుచిని ఒకసారి చూస్తే మరలా తిరిగి ఈ లోకంలో ఉండే పదార్థాల మీద నీకు ఆటోమేటిక్ గా రుచి తగ్గిపోతుంది. ఏమంటే ఒకదాని మీద ఇష్టం ఎంతవరకు ఉంటుంది, దానికి మించిన రుచి వచ్చేంత వరకే ఉంటుంది అంతే కదా, దాని మీద రుచి ఎంతవరకు ఉంటుంది, దానికి మించిన రుచి వచ్చేంత వరకు. అసలు అన్నింటి మించినటువంటి రుచి ఒకటి ఉంది, ఓసారి దీన్ని నీకు రుచి చూపిస్తాను, నాలుక చవిచూడు నామ సుధల అన్నాడండి తుకారాం గారు. నాలుగు పెట్టి నడుతున్నాడు ఆయన, ఇంత ఇబ్బంది పెడుతున్నావు కదా, ఇప్పుడు చిన్నది కూడా గుర్తు తెచ్చి నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నావు కదా, మన ఫలానా పదార్థంలాగా లేదు అని నాకు గుర్తు చేస్తున్నావు కదా, ఇప్పుడు నీకు ఒక రుచి చూపిస్తాను. ఏమి ఆ రుచి, నాలుక చవిచూడు నామ సుధల, నామం అనేటువంటి దాని రుచిని చూపిస్తాను, ఓసారి నువ్వు దాన్ని రుచి చూడు అని ఆయన చూపించాడు. అలాంటిది ఆ కృష్ణనామంతో ఏది మక్కువ కలిగినటువంటి గోపికామ తల్లులు నిరంతరము కృష్ణనామంతోనే వారి జీవితాన్ని కొనసాగించారు. ఆ పనులు మగ్నమై నామాన్ని నాలుగు మీద పెట్టుకుని వాళ్ళు చక్కగా తమ కార్యాలకు చేతులకు ఇంద్రియాలకు పనిచెప్పారు. అంటే అక్కడ వాళ్ళు చేసిందేమిటి, చేత్తో కార్యం చేశారు, నోటితో నామం పలికారు. ఈ నామము పలకడం అనేటువంటిది కార్యము చెప్పి వారికి కర్మఫలము అందు వాళ్ళకు దృష్టి లేకుండా చేరుకోవలసిన గమ్యస్థానం ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయనే వారిని పిలిపించుకునే విధంగా ఓ వేణు నాదాన్ని ఆయన వినిపింపజేశాడు. ఏమండి, వాస్తవానికి మనం భాగవతం చూస్తే భగవంతుడిని విడిచిపెట్టి ఉండలేక గోపికలు ఉన్నట్టు కనబడతారు, కానీ వాస్తవానికి గోపికల్ని విడిచే కృష్ణుడు లేడే. ఈయనే పిలిపించుకున్నాడు ఆ వేణునాదాన్ని. చక్కగా ఎక్కడో వాడి పనుల్లో వాడు నిమగ్నమైతే పాపం వేణువుని ఆయన ఆలపించగానే వీళ్ళందరూ పరిగెత్తేశారు. భాగవతంలో చిన్న లేలు ఉన్నాయి. గోపికలందరూ కలిసి ఒక వరం కోరుకున్నారట. ఈ కృష్ణయ్య వేణునాదం ఆపేస్తే బాగుండే అనుకున్నారట. లోకంలో ఎక్కడైనా మన వాళ్ళు అంటూ ఉంటారు, వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరా నీ మురళి ఊదరా ఒక్కసారి అని పాడపడతారు కదండి. మనమేమో ఊదరా ఒక్కసారి మనమంటే ఆపరా ఒక్కసారి అని అంటున్నారటండి గోపికలు. ఇదేమిటి విచిత్రంగా ఉంది? ఊదమని వాళ్ళు అంటుంటే ఆపమని వీళ్ళు అంటున్నారు. అంటే దానికి ఒక రహస్యం చెప్పారు. కృష్ణ, నీ వేణునాదం మమ్మల్నే కాదయ్యా కట్టెల్ని కూడా కరిగించి వేస్తుంది. పొయ్యిని వెలిగించుకుంటారు కదండి పూర్వకాలం. ఈ అన్నం వండుకోవడానికి పొయ్యిలు వెలిగించాలి. వెలిగించాలంటే కట్టెలు పెట్టి వాటికి అగ్ని సంస్కారం కలిగింపజేస్తే అది ఆ కట్టెలు పండుతూ ఉంటే పదార్థం ఉడుకుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఏంటంటే వేణునాదం ఆయన ఆలపించగానే కట్టెలలో నుంచి నీరు వస్తుందట. అంటే కట్టెలు కూడా ద్రవించాయట. జడములు కూడా కదిలిస్తోంది భగవంతుడి యొక్క శబ్దం. అందుకనే విష్ణు కీర్తనములు వినని కర్ణములు కొండల బిలములు కువలయేశ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడే గాని వాస్తవానికి ఆ రాయి కూడా దొరుకుతున్నట్టండి. ఇంకా కరగనటువంటి వాడు నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు భాగవతం చెప్పి కనీసం వాటికైనా కరగడం అనేది ఉంటుందట, కానీ వీడికి మాత్రం కరగడం అనేది ఉండదట. అందుకని ఈ నాలుకకి ముందు ఒక రసం అలవాటు చేయి, భగవన్నామం అనేటువంటి రసాన్ని అలవాటు చేయి. ఆ గోపికలు అంటున్నారు, కృష్ణ మీ మురళీరవం చేస్తే మాకు వంట కూడా సరిగా చేసుకోవడానికి వీలు లేకుండా ఈ కట్టెలలో నుంచి రసం ద్రవించి అగ్నిని ఆర్పేస్తుంది అన్నారండి. అది ఎంత రహస్యం అంటే జడానికున్న అగ్నిని ఆర్పేసేటువంటి శక్తి కలిగిన మురళీరవానికి మనలో రేగేటువంటి సంసారం అనేటువంటి అగ్ని ఆరకంగా ఉంటుందా? మనసు పెట్టి వినాలే గాని ఆ అగ్ని ఆర్పగలిగిన స్వామి అగ్నిని ఆర్పలేడా? అందుకనే స్వామి కాస్త మేము పొయ్యి వెలిగించుకునే సమయంలో మాత్రం మీ మురళీరవము ఈ కట్టెలకు చేరకుండా ఉండుగాక. అదేం చిత్రమయ్యా, చెవులుండి ఆస్వాదించలేనటువంటి మాకు ఈ కట్టెలకి ఏ చెవులున్నాయనా వింటున్నాయి? అవి జడం కదండి, కట్టెలు వింటాయా? అంటే వింటాయనే చెప్తున్నారు గోపికలు. అక్కడ అవి కూడా వింటున్నాయ్యా, నీ శబ్దము అంతా జడమును కూడా కదిలించి మురిపింపజేసి తమ తనువు తగలడిపోతుందనే బాధతో అవి ఆలాపిస్తుంటే ఆ రసం చేత వాడి అగ్నిని నువ్వు తగలార్చావు. జడము యొక్క మొరని విన్నవాడివి చైతన్య మొరను ఆలకించలేవా? జడమది కట్టే, అది ఏడుస్తోంది, కృష్ణ నేను తగలడిపోతున్నానయా, నా జీవితం తగలడిపోతుందని బాధపడితే దాని స్థితిని గమనించి నీ రసాన్ని దానికి అందించి దాని తాపత్రయాన్ని ఆర్పేవే. మరి చైతన్యంగా ఉండి ఇంత మొరపెట్టుకుంటున్నామే ఏమండి? ఆర్తితోడ రావేని అడవి మృగము కేకలిడగానే వచ్చి రక్షింతు అండ్రు హృదయపూర్వకముగా కేకలిడిచునుంటి పరుగు పరుగున రావోయి బాలకృష్ణ. ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు పాడుకున్నారండి మన సీతారామ యతీంద్రుల వారు. ఆర్తితోడ రావేని అడవి మృగం. అందుకే రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, మనం ఏదో మనుష్యులమే మనుష్య జన్మ అని మీసాలు మెలేస్తున్నామే కానీ ఏనుగు ఏడ్చినట్టు కూడా ఏడవడం చేత కాదు మన బతుకులు కన్నాడు ఆయన. ఒక ఏనుగు ఏడ్చినట్టు కూడా ఏడవడం చేతగాట్లేదు అన్నాడే. ఆ ఏనుగు ఎలా ఏడ్చింది? అక్కడ ఆర్తభక్తి. ఆర్తభక్తి అని తేలిగ్గా మనం మాట్లాడుకోవడం కాదు. అక్కడ ఆ ఆర్తిలో కూడా పరమాత్మను కదిలించాడండి. ఎక్కడ వైకుంఠం, ఎక్కడ కాసారం, ఎక్కడ నది, ఎక్కడ ముసలి, ఎక్కడ గజేంద్రుడు, ఎక్కడ దుఃఖం, ఎంత పిలుపు, ఆ పిలుపు కూడా ఎంత చక్కగా పిలిచాడు ఆయన. మూలతత్వాన్ని గుర్తెరిగి మూలాన్ని గుర్తెరిగి వాగ్వైభవంతో వైకుంఠుని ఆరాధన చేశాడండి. ఎవరు? గజేంద్రుడు. మూలాన్ని గుర్తెరిగి పిలిచాడు ఆయన. మరి రాకుండా ఉన్నారా స్వామివారు? అందుకనే మీకు గజేంద్ర మోక్షణంలో ఎక్కడ కూడా సాకార స్థుతి ఉండదు. అక్కడ శంఖమా చక్రమా గదా పద్మమా ఈ వర్ణన ఉండదండి గజేంద్ర మోక్షణంలో. అసలు ఈ ప్రపంచం యొక్క స్థితికి కారణమై ఏ పరబ్రహ్మము ఉన్నాడో ఆ పరబ్రహ్మము యొక్క నిపుణ లక్షణాలన్నీ కూడా గజేంద్ర మోక్షణంలో ఉన్నాయి. అది నిపుణ లక్షణాలు ఆయనవన్నీ కూడా ఆకారంతో కనబడడు, కానీ తాను కనబడకుండా ఈ కనిపించే వాటిని తాను నడిపిస్తున్నాడు. ఆయన ఉనికిని మనం ఎలా గుర్తిస్తున్నాం అంటే ఇప్పుడు చూడండి, మనకు అమ్మ చెప్పారే ఆ వైరు యొక్క శక్తి మనకు ఎలా తెలుస్తుంది? బల్బు యొక్క ప్రకాశం ద్వారా. బల్బు యొక్క ప్రకాశం ద్వారా అందులో ఉన్నటువంటి మనం విద్యుత్తుని ఎలా గుర్తించగలుగుతున్నామో అలాగే ఎవరో ఒకరు లేకపోతే ఇది ఇలా ఉండదు. యవనిచే జనించు జగము, యవని లోపల నుండి లీనమై యవని అందుడిందు పరమేశ్వరుడెవడని అద్భుతంగా ఆయన స్తోత్రం చేశాడు. మరి అలా అయినా మనం మాట్లాడుకోగలిగితే, ఆయన గురించి విచారణ చేసుకోగలిగితే ఇది దేని వల్ల జరుగుతోంది? నీ పద్యావళులు ఆలకించుచుబులను, నిన్నాడు నీ గురించి మాట్లాడుకోవాలండి. లోకంలో ప్రాపంచిక విషయాలు మాట్లాడటం మొదలు పెడితే సమయం తెలియదు. దుర్నర వార్తా కథా ప్రపంచములు కర్ణప్రాప్తము చేసి వాసనములు వ్యర్థత ద్రోచడి వాడు, ఎవరో పక్కింటి వాడు ముచ్చట్లో ఎదురింటి వాడు ముచ్చట్లో మొదలెట్టి వెంటనే టైం గుర్తొచ్చి 9:30 అయిపోయింది, మిగిలింది సశేషం, రేపు చెప్పుకుందాం ఇక్కడ ఈ చెట్టు కింద కలుసుకుందాం. మరి అడ్రస్ కూడా ఇక్కడే చెప్పుకుంటారు, ఇదిగో ఈ చెట్టు దగ్గరికి ఇక్కడే కలుసుకుందాం, మళ్ళీ సశేషం మళ్ళీ మొదలెడదాం, నువ్వు గుర్తు చేయి, నాకు మళ్ళీ గుర్తుండదు ఎక్కడ ఆపానో, మళ్ళీ నువ్వు గుర్తు చేయి అంటారు. చక్కగా ఆవిడ అది గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చి అదే సమయానికి ఆవిడ పట్టుకొని అడుగుతుంది, నేను ఇంతవరకు చెప్పుకున్నాను తరువాత భాగం ఏమిటి, మళ్ళీ తరువాయి భాగం రావాలి. ఇదంతా ఏమిటండి? దుర్నర వార్తాకరా ప్రపంచములు కర్ణప్రాప్తం వచ్చేసి వాసనము వ్యర్థత త్రోచేవాడు. ఇచ్చింది గొప్పది ఏమిటంటే, పరమాత్మ ఇచ్చినటువంటి అమూల్యమైన వస్తువుల్లో గొప్ప వస్తువు సమయం. కాలం చాలా అమూల్యమైన వస్తువు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఒక అవకాశం ఏమిటంటే సమయం. ఇది గొప్ప సమయం, ఈ సమయం మరలా రాదు. అందుకే పరిచయం మహారాజు అన్నాడు, నా జీవితంలో రాజ్యం చేశాను, భోగాలు అనుభవించాను, శత్రువుని జయించాను, గొప్ప గొప్ప రాజుల కిరీటాలని నా పాదాక్రాంతం చేసుకున్నాను. కానీ పరిచయం మహారాజా, నీ జీవితంలో గొప్ప కాలం ఏమిటంటే ఈ 7 రోజుల కాలం అని చెప్తానన్నాడు ఆయన. 7 రోజుల కాలం, 7 రోజులు ఏం చేశాడండి? భాగవత కథాశ్రవణం. అంటే 7 రోజులే చెప్పుకోదగినటువంటి కాలం, మిగతా కాలం కాలం కాదు. ఎందుకని? అవి వ్యర్థంగా గడిచిపోయినాయి, చెప్పుకోదగినంత గొప్పవి కావవి. పరమాత్మతో కూడినటువంటి సంభాషణ, సత్సంగం, అదే నిజమైనటువంటి కాలం, అదే నాకు నిజమైనటువంటి జీవితం అని చెప్పారండి. అందుకే దీర్ఘజీవనమా దివ్య జీవనమా, రామకృష్ణానంద స్వామి వారు వారు అడిగేవారు. దీర్ఘజీవనం కావాలా దివ్య జీవనం కావాలా అంటే దివ్య జీవనం కావాలి అన్నాడు ఆయన. డివైన్ లైఫ్, డివైన్ లైఫ్ అంటే అర్థమయ్యేది దివ్య జీవనం. 7 రోజులు బ్రతికితేనేమండి పరిక్షణ మహారాజులాగా బ్రతకాలి. నిన్నాడు వాక్యములను ఆయన గురించి మాట్లాడాలి. నీ పేరన్ పనిచేయు హస్తయుగము, ఎవరికేమి పెట్టితిమో, ఏ చింతారతిమో. ఈ భాగవతంలో ఆ స్వామి వారు చక్కగా అన్ని ఆపదల నుండి బయటపడుతుంటే ఆ గోపికలు చెప్పుకున్న మాటల్లో వస్తుందండి ఈ మాట, ఎవరికేమి పెట్టితిమో. భగవంతుడు ఇలా చెయ్యెందుకు ఇచ్చాడు అంటే ఆపదలో ఉన్నటువంటి వారికి హస్తం అందించడానికి. అందుకే మహాత్ములు చెప్పారు, ఇలాగ ఇవ్వడము అనేటువంటి స్థితి అనేటువంటిది గొప్ప స్థితి. అది పరమాత్మ కూడా అంగీకరించాడు. అక్కడ బలిచక్రవర్తి దగ్గర దానానికి వెళ్ళినప్పుడు హస్తాన్ని ఆయన పొగుడుతాడు, ఎంత గొప్ప చెయ్యయ్యా, ఆ చెయ్యి పైన నా చెయ్యి క్రింద ఉన్నది, నీ భాగ్యమే భాగ్యం అని పొంగిపోతాడు ఆయన. అలాగే ఎవరికేమి పెట్టితిమో, నీ పేరన్ పనిచేయు హస్తయుగము. అందుకని మనం ఎవరికేమైనా ఇస్తే ఏమంటామండి? కృష్ణార్పణం, రామార్పణం. కృష్ణార్పణం రామార్పణం అని మనం బయటకు వచ్చి ఏం చెప్తాం? అదిగో ఆ జాకెట్ ముక్క నేనే పెట్టాను మొన్న వరలక్ష్మి వ్రతానికి, నేను పెట్టిందే కుట్టించుకుంది ఆవిడ. ఇదిగో ఆ పంచారామం గారికి నేనే పెట్టాను మొన్న మా పెళ్లిలో, అదే కట్టుకున్నాడు ఆయన. ఇంకా నాది అనేది పోలేదండి, నీ చేతిలో నుంచి పోయింది, ఆయన దగ్గరికి చేరింది, కట్టుకున్నాడు, తిరుగుతున్నాడు, అయిపోయింది. కానీ అది నాది, నేను పెట్టాను. నీ పేరు పనిచేయి హస్తయుగము, కృష్ణార్పణమే పైకి అన్నామే కానీ లోపల మాత్రం మన మనస్సు చింతన చేస్తూనే ఉంది, అది నీదే, అది నీదే, నువ్వే ఇచ్చావు, నువ్వే ఇచ్చావు. అప్పుడు పరమాత్మ కూడా అంటాడు, ఎస్ నువ్వే ఇచ్చావు, అది పుణ్యం రాలేదు అంటాడు ఆయన కూడా. ఆ నువ్వే అనుకుంటున్నావు కదా నువ్వే ఇచ్చానని, కాబట్టి అది నీ దగ్గరే ఉంది, ఆ వస్తువును కూడా నువ్వే అనుభవిస్తున్నావు. అందుకని నేను దీనిని ఇచ్చాను అనేటువంటి భావన కూడా నీ లోపల ఉండకూడదు ఇచ్చేసిన తర్వాత. అది త్యాగం. ఆ త్యాగానికే పరమాత్మ చిక్కుతాడు. నీ పేరెన్ పనిచేయు హస్తయుగమును. అందుకే మన పెద్దాళ్ళు ఏం నేర్పారంటే, ఎవరైనా ఒక వస్తువు మనం ఇచ్చిన తర్వాత తీసుకున్నటువంటి వ్యక్తి కాళ్ళకు ఇచ్చిన వారు నమస్కారం చేస్తారు. లోకంలో ఇచ్చిన వారు తీసుకున్నటువంటి వారి పాదాలకు నమస్కారం చేస్తారు. ఎందుకని? తీసుకున్నటువంటి నీవు ఏదో నేను ఇచ్చానని పెద్ద గొప్పకి
మీరేదో తీసుకునేటువంటి క్రింద స్థాయిలో ఉన్నారని అహం నాలో లేకుండా మీరు సాక్షాత్తు ఆ కృష్ణ స్వరూపులు భగవత్ స్వరూపులు, మీకు ఇచ్చేటువంటి భాగ్యం ఇదిగో నాకు ఆ పరమాత్మ కలిగించాడు గనక ఆ స్వరూపంగా భాషించుకున్న పరమాత్మని మీలో చూస్తూ నేను నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తే భగవంతుడు అందుతాడు? ఎవరి ఏది పెట్టి ఆకలి కలిగి ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఎవరి ఆకలి తీర్చామో, ఎవరికి ఈ చేత్తో పుణ్యం చేసేటువంటి అవకాశం పరమాత్మ ఇచ్చాడో ఆ పుణ్యం రాశీభూతమై కృష్ణుడు మనకు కనబడుతున్నారన్నారండి గోపికలు. అంటే కృష్ణ దర్శనానికి కారణం ఏమిటి అంటే నేను నాది అనేటువంటి భావన లేకుండా ఏది ఆయన పేరిట మనం సేవ చేయడం. నీ పేరంతని చేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులన్. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని మనం చూడగలగాలి. అంటే భాగవతంలో చెప్పినట్టుగా ఇందు వలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. ఎప్పుడైతే మంత్రం అనుష్ఠానంలో పెట్టుకొని ఆ అనుభూతి శరీరానికి అందుతుందో ఆ మంత్రాధిష్టానమైన దైవమే అంతటా నిండి ఉన్నాడనేటువంటి అనుభూతిని సాధకుడు పొంది తీరడమే నిజమైనటువంటి స్థితి, ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితి. ముందు మనకు ఎలా అందుతాడు దైవం? మంత్రరూపంలో అందుతాడు. దైవాధీనంతో జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం. అయితే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఉపాసన బాగా మనలో పెరిగే కొద్దీ, బాబుజీ మహారాజు వారు చెప్పినట్టుగా లోన పువ్వు పెరిగే కొద్దీ, కొబ్బరి టెంకాయలో పువ్వు పెరిగే కొద్దీ నీరు ఎగిరిపోతుంది కదా, అలాగే మనలో కూడా ఆయన సర్వాత్మకుడు ఆయన సర్వాధిష్టాన చక్రవర్తి ఈ భావన పెరిగే కొద్దీ అసలు ఆయన ఉన్నది ఆయనే, ఉన్నది ఎక్కడా అని మొదలు పెడతాడు, అసలు ఉన్నది ఆయనే అనేటువంటి స్థితిలో మన నిలబడి అంతటా ఉన్నది అతడే అనేటువంటి అనుభూతిని పొంది తీరతా. అప్పుడు ఎక్కడ చూసినా ఆయనే. నీ మూర్తిపై చూపులన్. నారదుడు అందరిళ్లలో కృష్ణుని చూశాడండి, అందరిళ్లలో కృష్ణుని చూశాడు. విచిత్రం తెలుసిన అందరిళ్లలో గోపికల్ని చూడలేదు ఆయన. యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అందరిళ్లలో కృష్ణుని చూశాడన్నాను మరి అందరిళ్లలో గోపికల్ని చూశానలేదు. గోపికలను చూడడం దేవదృష్టి, నారాయణుణ్ణి చూడడం బ్రహ్మదృష్టి. అన్ని ఇళ్లలో ఆయనే ఉన్నాడండి. ఇద్దరిళ్లలో ఎవరున్నారు? వేరువేరుగా ఇంతమంది దగ్గర కనబడుతున్నాడే గాని ఒక ఇంటిలో ఆడు ఒక ఇంటిలో పాడు, ఒక చోట నవ్వు ఒక చోట తిట్టు, ఇది భాగవతంలో చూపించాడు ఆయన. ఒకళ్ళ ఇంట్లో ఆడుతున్నాడు, ఒకళ్ళ ఇంట్లో పాడుతున్నాడు, ఇంత అద్భుతమైనటువంటి లీల చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మూర్తి ఎలా కనబడుతున్నాడు? అంతటా ఆయనే ఉన్నాడు. అందుకని ఊగేవాడు జీవుడు, ఊగనివాడు దేవుడు అని చెప్పారు రామకృష్ణ స్వామి. ఊగేవాడు జీవుడు, వాడికి డోలాయమాన స్థితి. ఏమండి మనకి డోలోత్సవం చేస్తూ ఉంటారు స్వామివారి ఉత్సవాల్లో. డోలోత్సవం అంటే ఊగుతూ ఉంటుంది ఉయ్యాల. వాస్తవానికి ఉయ్యాల ఊగుతుందే కానీ ఉయ్యాల్లో ఉన్నవాడు ఊగడం. ఉయ్యాల్లో ఉన్నవాడే కనుక ఊగాడనుకోండి అది కింద పడిపోతుంది. ఇప్పుడు ఒక మూర్తిని పెట్టాం, ఆయన కదిలాడనుకోండి కింద పడిపోతుంది. వాస్తవానికి ఊగేది ఉయ్యాల. ఊగకుండా ఉండేవారు ఒకళ్ళు ఉంటారు. ఆయన ఇటు ఇటు కదిలే విగ్రహాన్ని పెట్టరండి. ఎవరున్నా కాస్త కదులుతుంది అంటే కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. రథంలో కూర్చోబెట్టినా, మనకి ఇక్కడ డోలోత్సవంలో కూర్చోబెట్టినా స్వామి కదులుతున్న స్థితిలో మనం కూర్చోబెట్టాం, కదలకుండా కూర్చోబెట్టాం. పైగా మనం అట్ట పెట్టేటప్పుడు ఉయ్యాలు ఊగుతామండి. ఉయ్యాలు ఊగేటప్పుడు ఊగని వాడు కూర్చుంటేనే ఊపు వేసేవాడు బాగా ఊపగలుగుతాడు. కూర్చున్నవాడు కనుక కదులుతూ ఉన్నాడు అనుకోనే సరికూర్చో లేకపోతే ఉయ్యాల నుంచి దింపేస్తానంటాడు వాడు. కదలకుండా ఉండేవాడు గనక కదిలితే ఊపేవాడు సరిగా ఊపలేడు. కదలకుండా కూర్చోవాడు. కానీ ఏది కదులుతుంది? ఉయ్యాల కదులుతుందే గాని ఉయ్యాల్లో ఉన్నటువంటి వాడు కదలడు. మనమేమంటాం? ఉయ్యాలు ఊగుతున్నాను అంటాం. అది పెద్ద విచిత్రం అన్నమాట. అలాగే ఇందరి జీవుల్లో తానుండి ఇందరి ప్రకాశానికి తాను కారణమై తానొక్కడైగా ఉంటూ ఇంతమందిగా కనిపిస్తూ ఉండేవాడే పరమాత్మ. ఇప్పుడు ఇంతమంది రూపంలో ఉన్నాడు ఆయన. నీ మూర్తిపై చూపులన్. ఇప్పుడు ఆ మూర్తిని ఎలా చూస్తే ఆయన దర్శనం అవుతుందని చెప్పింది భాగవతం. అంటే కనిపిస్తుందంతా నీవే, నీ స్వరూపమే, నీ మూర్తిపై చూపులన్. అటువంటి దృష్టిని మాకు అనుగ్రహించు. ఇంకొకటి వారు నీ పాదముల కొంత మృక్కు స్థిరములు. పాదం అంటే ఇక్కడ మాత్రమే ఉన్నాయి రెండు పాదాలు, ఇక్కడే నమస్కారం చేయాలనే కాదు కాదండి, భూమి మొత్తం ఆయన పాదమే. ఇప్పుడు ఎక్కడ మనం నమస్కారం చేయాలి, ఎక్కడ మన దాసత్వాన్ని ప్రకటించాలంటే ఎక్కడ
ఎక్కడికి వెళ్ళినా తద్వృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అని చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళినా నేను ప్రభువు దాసుని. ఆయనే అంతటా నిన్ను విభీకృతమై ఉన్నాడు. నీ పాదం మన సొంత మృత్యు స్థిరము, నీ సేవపై చిత్తము, నీపై బుద్ధులు మాకు. ఇది చాలా గొప్పదండి. బుద్ధి అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే అదే మనకు ఏది నిర్ణయాత్మకమై నిశ్చయంగా ఉండవలసింది. బుద్ధే నిర్ణయం చేసుకోవలసింది అదే. కాబట్టి ఇన్ని ఇంద్రియాలు పనిచేయాలంటే బుద్ధి స్థిరంగా ఉండేటువంటి బాధ్యత కూడా నీవే తీసుకోవాలి స్వామి. నీ అనుగ్రహం చేతనే నీపై బుద్ధి మాకు నిమ్ము కరుణ. ఇది ఎవరిస్తే వస్తుందండి? ఆయన అనుగ్రహం చేతనే నీ యొక్క స్థిర బుద్ధి కుదురుతుంది కనుక అటువంటి బుద్ధిని మాకు ప్రసాదించు స్వామి. ఇన్నేళ్లు చెట్ల రూపంలో ఉండి మేమెంత పోగొట్టుకున్నామో మేము చెప్పడం లేదు. ఎందుకంటే ఈ చెట్టు రూపంలో ఉండి మేము పొందిందే ఎక్కువ. అక్కడ కుబేరుడు పుత్రులుగా ఉన్నాం కానీ అక్కడ మేము పోగొట్టుకుంది చాలా ఎక్కువ. ఈ చెట్ల రూపంలో ఉండి పొందింది ఎక్కువ. ఎలాగా? భాగవత సాచర్యం చేత, ఇంతమంది భాగవతుల మధ్య ఉండడం వల్ల జడంగా ఉన్న కానీ చక్కగా నీ గురించి విచారణ జరిగింది. ఈ జన్మలో ఈ మట్టి చెట్లుగా పడినప్పటికీ కూడా ఈ భూమిలో పుట్టడం, ఇంతమంది సాచర్యం కలగడం, ఇంతమంది భాగవతుల సాచర్య పుణ్యంగా నువ్విక్కడికి రావడం, యశోదమ్మ చేత కట్టబడడం, ఈ రెండు చెట్ల మధ్య ఏడుచుకుంటూ ఈ రోటిని తీసుకురావడం, మేము మాకు ఇటువంటి శాప విమోచనం కలగడం, ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతం స్వామి. అటువంటి మాకు ఇటువంటి ఈగో ఈ ఇంద్రియాలు ఇలా పనిచేసేట్టుగా మాకు వరాన్ని ప్రసాదించమని కోరుకున్నారన్నమాట. ఎవరండి? యమలార్జున బంధనం అనేటువంటి విభాగంలో రామోదరీలను చక్కగా స్వామి వారు చేసినటువంటి లీల అన్నమాట. అది కుబేరుడు కోరుకున్నటువంటి కోరిక. కాబట్టి అటువంటి ఆ సేవని, అటువంటి ఇంద్రియాలు ఎలా పనిచేయాలి, ఏ వైపుకు ప్రయాణం చేయాలనే విషయాన్ని మనకు పోతనామాచ్యులు వారు చక్కగా తెలియచేశారు. అలాగే భాగవతంలో స్వామిని ఆశ్రయించినటువంటి వాళ్ళు కొన్ని కోరుకున్నారు. ఎవరైతే కృష్ణ పరమాత్మకు ఆశ్రయమై ఉన్నారో, ఎవరు ఆశ్రయించి ఉన్నారో, వాళ్ళు ఎలా తరించారో ఒక చిన్న పద్యంలో మనకి చక్కగా తెలియచేశారు మహాత్ములు. అలా భాగవతోత్తములు ఎలా కృష్ణ పరమాత్మ చేరి వారు వారి జీవితాన్ని చరితార్థం చేసుకున్నారో ఆ విషయాలన్నీ కూడా మనం చక్కగా ఈ కృష్ణాష్టమి ఉత్సవాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి సత్సంగ కార్యక్రమాల్లో విచారణ చేసుకుందుముగాక. అంతవరకు వాసు